దానికి ఈ ముక్కు నోరు గుండె అన్నీ తయారు చూసి పెడుతూ ఇస్తున్నారు.
జీవుడికి ఏమేమి ఇష్టమో అవన్నీ ఇష్ట భోగాలు దేవతలు ప్రసాదిస్తున్నారు. అంతేకాని మనం తయారు చేసుకోవట్లా. ప్రతి సంవత్సరం మామిడి పంట వస్తుంది, ఆ మామిడి పళ్ళు తింటున్నాం. ఆ పళ్ళు ఆ సీజన్కి రావాల్సిన అరేంజ్మెంట్ వెనకాల ప్రకృతి దేవత శక్తులు పనిచేస్తున్నాయి, లేకపోతే ఎలా వస్తుంది? సపోటా, అలాగే ధాన్యము, అలాగే వంకాయలు మనం ఏదో మార్కెట్లో తెచ్చుకుంటాం అనుకున్నాం, కానీ ఎవరో ఒకరు దాని గురించి శ్రమిస్తే కదా. దేవతలు ఈ కార్యక్రమంలో చేయటం వల్ల మనం ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆహారాన్ని తినగలుగుతున్నాం, అలాగే శరీరం నిలబడుతోంది. ఇష్టాన్ భోగాన్ హివోదే వల దాస్యంతే యజ్ఞభావిత. వాళ్ళు యజ్ఞభావితులై చేస్తున్నారు, కానీ వీడి వల్ల మనకేం లాభం అని చేస్తున్నారా? మనం కూడా కర్మని దీనివల్ల మనకేం లాభం? ఎవరి కోసం చేయాలి? మా ఆయన అలా అన్నాడు కదా, మా ఇంటి పక్క వాళ్ళు ఇలా ఉన్నారు కదా, లేకపోతే నా భర్త అలా ఉన్నాడు కదా, నేను ఎందుకు చేయాలి, నా భార్య ఇలా అన్నారు కదా, నేనెందుకు చేయాలి అని అనుకుంటే అప్పుడు అగ్నిదేవుడు వీడి మొహం ఇలా పెట్టాడు, నాకు నమస్కారం పెట్టాలా వీడికి, నేను ఎందుకు చేయాలనుకుంటే? వాయుదేవుడు అనుకుంటే ఏ ఒక్కళ్ళు అనుకున్నా ఈ దేహం నిలబడదు కదా. వాళ్ళు ఏ భావంతో చేస్తున్నారు? వాళ్ళు యజ్ఞభావంతో చేస్తున్నారు. అందుకని మాకేం వచ్చింది వీడి దగ్గర నుంచి అన్న ఉద్దేశంతో చేయట్లా. అలాగే నువ్వు కూడా కర్మ యజ్ఞభావంతో చేయాలి. ఇష్టాన్ భోగాన్ని ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాహ. ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, తయారు దత్త నా ప్రదాయభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ. దేవతలు ఇస్తున్నది మనం పొంది, మనం దేవతలకి ఇవ్వవలసింది ఇవ్వకపోతే తైర్ దత్త, దేవతలు ఏ శ్రమ చేత ఈ శరీరాలు కాపాడుతున్నారో అదంతా మనం పొంది మనం ఇవ్వవలసింది ఇవ్వకపోతే అప్పుడేమవుతుంది? యో భుంక్తే, ఇప్పుడు ఆఫీసులో నేను తీసుకోవాల్సిన జీతం తీసుకుంటా కానీ పని చెయ్యను, అప్పుడేమవుతుంది? దానికి స్టేట్మెంట్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ, స్థేన ఏవ సహా. వాడు దొంగతో సమానం, తాను పొందవలసినవి పొంది తాను ఇవ్వవలసింది ఇవ్వకపోతే అతను దొంగతో సమానం. దొంగ అయితే ఏమవుతుంది? రుణపడి ఉంటాం, మళ్ళా వాళ్ళ ఇంట్లో మనం కుక్కగానో పందిగానో మేకగానో ఉండి సర్వీస్ చేయాల్సి వస్తుంది. సో మనం పొందవలసినవి పొంది మనం ఇవ్వవలసినవి ఇవ్వకపోతే దొంగవవుతావయ్యా. దేవతలు ఇస్తున్నది నువ్వు పుచ్చుకుంటున్నావు, కాబట్టి నువ్వు కర్మ ఎవరి కోసం చేయాలి? దేవతలు ఏది ఇస్తున్నారో అందుకు కృతజ్ఞతగా కర్మలు చేయాలి. నేను కర్మ చేయనంటే, నువ్వు కర్మ చెయ్యను అంటే ఏ దేవతలు నీ శరీరం పరిపోషిస్తున్నారో మరి వారికి తిరిగి నువ్వేమిస్తున్నట్టు? దేవతలకి తిరిగి ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుతున్న దానికి కృతజ్ఞతగా అన్న భావంతో చేస్తే అది యజ్ఞ కర్మ అవుతుంది. వాడిని ఉద్ధరించడానికి వీడిని ఉద్ధరించడానికి వాడి మొహం చూసి వీడి మొహం చూసి చేసామనుకోండి, వాడు మొహం చూసి చేస్తున్నానండి అంటుంటారు. వాడు మొహం చూసి చేయటం ఏంటి? అసలు మన శరీరం రక్షించబడుతున్న వాళ్ళకి కృతజ్ఞతగా చేస్తున్నాం. ఏ శక్తులైతే నాలికలో రుచి పెట్టి కాపాడిందో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ శరీరం నిలవడానికి కారణమైందో ఆ శక్తికి నమస్కరిస్తూ మనం కర్మ చేయాలి. అది వదిలేసి వాడి కోసం చేస్తున్నాం, లేకపోతే చేసేవాడిని కాదు, ఇటువంటి మాటలు అంటే మనం యజ్ఞకర్మని ఏమరచాం. పొందేది పొందుతున్నాం, ఇవ్వవలసింది ఇవ్వట్లా దొంగలు అవుతున్నాం అని కృష్ణ పరమాత్మ చెబుతూ ఇంకా మనం రేపు ముందుకు సాగుదాం. ఏత సర్వం లోక కళ్యాణార్థం శ్రీకృష్ణ పరబ్రహ్మణి పాదారవిందార్పణమస్తు. శన్నోస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.
శాంతిర్భవతు. ఓం సర్వేషాం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఒకసారి ఆన్ చేయాలా? ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఏతన్మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై.
కృష్ణ చైతన్య ఆనంద స్వరూపులారా, మనం కర్మయోగం విచారణను కొనసాగిస్తున్నాం. నిన్నటి విశేషాల తర్వాత ఈరోజు మరికొన్ని విశేషాలు స్వామి దగ్గర మనం వినబోతున్నాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. అర్జునుడు అడిగిన ఒక ప్రశ్న, స్వామి బుద్ధిని నిర్మలం చేసుకోవటం విచారణ ద్వారా అనేది జీవితాశయం, కానీ కర్మ ఏం కర్మ చేస్తున్నాం, ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది అనే లౌకిక విషయాలు ప్రాముఖ్యం కాదు. కృపణా ఫలహేతవః అంటూ వచ్చారు కదా, ఇంతలోనే విచారణ మార్గమే ఉత్కృష్ట మార్గం, ముఖ్యమైన మార్గం అయినప్పుడు యుద్ధం చేయటం అనేటువంటి తత్కిం ఎందుకు నన్ను ఈ యుద్ధంలో నియమిస్తున్నారు, తదేకం వద నిశ్చిత్యా ఏన శ్రేయో అహం ఆప్నుయాత్. జ్ఞాన మార్గమా కర్మ మార్గమా, ఈ రెండిట్లో ఒకటి చెప్పండి అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ వస్తున్నారు. నాయన అర్జున, ఈ సృష్టి ప్రారంభంలో నా ఆజ్ఞను అనుసరించి దేవతలు ఈ జనుల ఈ దేహుల శరీరధారులకు ఏది శ్రేయస్కరమో అది నిర్వర్తించవలసిన ఉన్నది అని వారికి ఒక డ్యూటీ ఇచ్చాం. ఇక జీవులకు ఆ దేవతలను ఉపాసించండి, మీ ఉపాసన ద్వారా, మీ సమర్పణ ద్వారా, మీ దాన ధర్మాదుల ద్వారా, మీ కర్మల ద్వారా ఆ దేవతలను సంతోషింపచేయండి అని జీవులకు ఒక ఆజ్ఞ ఇచ్చా. ఇద్దరికీ ఒక చిన్న అరేంజ్మెంట్, పరస్పరం భావయంత, ఒకరి వల్ల ఒకరు, దేవతల వల్ల జీవులు, జీవుల వల్ల దేవతలు శుభం పొందుతూ ఉండాలి. ఇప్పుడు ఆకాశంలో వర్షం వస్తోందండి, మన దేశంలో ఋతుపవనాలు ఉన్నాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, రెండు ఋతుపవనాలు. ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వెళ్ళేది, ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణానికి వచ్చేది. ఈ రెండింటి మాన్సూన్స్ వల్ల చక్కగా వర్షాలు కురుస్తున్నాయి, నదులు నిండుతున్నాయి, పంటలు పండుతున్నాయి, జీవనదులు ఉన్నాయి, ఈ దేశంలో పర్వతాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, గొప్ప జీవన స్రవంతి అంతా జరుగుతోంది. దీనికి అంతటికీ కారణం చక్కగా ఋతుపవనాలు ఉండి వర్షం రావటం వల్ల. వర్షమే లేకపోతే మొక్కలే ఉండేవి కావు, వృక్షాలే ఉండేవి కావు, అరణ్యాలు ఉండేవి కావు. ఈ జలవనరుల వల్ల, వర్ష జల వనరుల వల్ల చక్కగా పంటలు, ఆ పంటల వల్ల జనం ఆహారం పొందడం, ఆ పొందిన ఆహారం వల్ల వాళ్ళు శక్తి పొందడం, ఆ శక్తి పొందినందుకు గాను మానవులు ఏం చేయాలి, తమ స్వధర్మ నిరతితో ఏ దేవతల కార్యక్రమం చేత వర్షము ఆహారము ఇవన్నీ లభిస్తున్నాయో వారికి తిరిగి తమ కర్మ నిర్వహణ చేత వారికి సమర్పణ పూర్వకంగా కర్మ చేయాలి. ఇది అరేంజ్మెంట్. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాయ దాస్యంతే యజ్ఞభావితా. యజ్ఞభావితులై ఇష్టభోగాలు దేవతలు ఇస్తూ ఉంటారు, మానవులు దానికి ప్రతిగా స్వధర్మాన్ని నిర్వర్తించి ఆ స్వామికి సమర్పణ చేయాలి. అందుకనే మనకు పురాణాల్లో కొన్ని కొన్ని దేవతా అసుర యుద్ధాలు వచ్చినప్పుడు మానవ మహారాజులను రక్షణ కోసం ఆహ్వానించిన సందర్భాలు, దశరథుడు ఇత్యాదులు కూడా ఉన్నాయండి.
దేవతలు మానవులమైన మనము అందరము కలిసి ఒకరి కొరకై ఒకరు కర్మలు చేయాలి. దేవతల రుణం, రుణం అంటారు జీవుడికి. మనందరికీ కొన్ని రుణాలు ఉన్నాయండి, దేవతలకు రుణం. ఎందుకని వారి దయ వల్ల పంటలు పడుతున్నాయి, ఆహారం తింటున్నాం. అలాగే జంతు రుణం, వాటి వల్ల మనకు పాలు కాఫీ ఇవన్నీ లభిస్తున్నాయి కాబట్టి జంతువులకు కూడా మనం రుణపడున్నాం. అది జంతువులకు పక్షులకు మనం రుణపడున్నాం, వాటి రుణం తీర్చుకోవాలి. అతిథి రుణం, అతిథి రుణం అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చక్కగా ఆహ్వానించి మన బంధువులు మనకు తెలిసిన వారు చక్కటి ఆతిథ్యం ఇస్తారు, మనం సుఖంగా జరిగింది. అటువంటప్పుడు మన ఇంటికి అతిథులు వస్తున్నప్పుడు వారిని మనం పూజించాలి, వారికి మనం వసతి కల్పించాలి. ఇది అతిథి రుణం. ఈ విధంగా ఋషి రుణం, వాళ్ళు పరతత్వం చెప్పారు కాబట్టి మనం విన్నాం కాబట్టి మనకు జ్ఞానం అనేటువంటి అవకాశం వచ్చింది. మహనీయులు గనక ఈ భగవద్గీత ఇటువంటి గ్రంథాలు గనక గ్రంథస్థం చేసి మన తరం వరకు అందించి ఉండి ఉండకపోతే మనకు జ్ఞానము విషయంలో గతి ఎలా ఉండేది, నిర్గతి అయి ఉండేది. కాబట్టి ఋషులకు మనం పరమసత్యాన్ని గ్రహించి భాషలో చెప్పినటువంటి మహర్షులకు మనం రుణపడున్నాం. అలాగే మన పితృదేవతలకు రుణపడున్నాం. వీళ్ళందరి రుణాలు తీర్చుకోవడం ఎట్లాగా, కర్మల ద్వారా. సో కర్మలు చెయ్యము అంటే వాళ్ళకి మనం అప్పు పడి అప్పు ఉండుంటాం. వారు ఇచ్చేవి తైర్దత్తాన ప్రదాయేభ్యో, వారు ఇచ్చేవి మనం పుచ్చుకుని మనం తిరిగి ఇవ్వవలసినది ఇవ్వకపోతే మనం వారికి రుణపడిపోతాం. రుణపడిపోతే ఏమవుతుందండి, అయ్యా మానవ జన్మలో గనక ఈ దేవతారణం రుణం, పితృరుణం, అతిథి రుణం, ఈ జంతు పక్షుల రుణం, ఇత్యాది రుణములు గనక మనం తీర్చుకోకపోతే వాటి ప్రయోజనములు మనం అనుభవించాం కాబట్టి మనం దొంగలమవుతాం. తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా. సాంస్క్రిట్లో స్తేనః అంటే దొంగ. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన నీవు పొందవలసినవి నీవు పొంది, నీవు ఇవ్వవలసినది నువ్వు ఇవ్వకపోతే నువ్వు రుణపడిపోతావు. అంటే మరొకసారి ఆ అప్పు తీర్చవలసి వస్తుంది ఎప్పుడో అప్పుడు. ఏదో భౌతికమైన రుణాలంటే మనం మొహం చాటేసి తప్పించుకోగలం, కానివ్వండి కర్మలకు సంబంధించినటువంటి రుణాలు తప్పించుకోలేవండి. ఎందుకంటే మనం పరమాత్మ యొక్క హస్తాల్లో ఉన్నాం. మన ఎక్కడ వేయించి ఏ గేద జన్మలోనో దూడ జన్మలోనో ఆవు జన్మలోనో పంది జన్మలోనో గుర్రం జన్మలోనో ఏదో ఒక జన్మ ఎత్తిచ్చి ఆ రుణం తీర్చేటట్టు చేస్తారు. అందుకని తెలుగులో వాళ్ళు ఏం చేస్తారు, ఈ రుణములు తీర్చటము అనే ఆశయంతో కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞము అని మనం చెప్పుకున్నాం, యజ్ఞం అంటే ఏంటి, పది మందిని ఉద్దేశించి పది మంది వసతి కొరకు, ఈ సంఘము యొక్క వసతి కొరకు, లేదా మనం చేస్తున్న సంస్థ యొక్క క్షేమము కొరకు, ఏ ఇతరుల కొరకై, ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఏ కార్యక్రమంలో మనం కర్మలు నిర్వర్తిస్తామో అది యజ్ఞంతో సమానం. అలా కాకుండా నాకేమొచ్చింది ఇంకా నాకేమి రావాలి అన్న ఉద్దేశంతో కర్మ చేస్తే అది స్వార్థం అవుతుంది కానీ యజ్ఞం అవదు. యజ్ఞము యజ్ఞకర్మ చేసి ఆ యొక్క యజ్ఞకర్మ వల్ల వచ్చినటువంటి శిష్టాశినస్సంతో ఆ యజ్ఞ ప్రసాదం ఓ పది మందిని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తాం, ఆ కర్మ వల్ల అందరికీ శుభం అవుతుంది. ఆ శుభం నుంచి ఏది మన పార్టీయో మన భాగమో అది అనుభవించాలి, అది యజ్ఞ సిస్టము అంటారు. యజ్ఞ సిస్టము తింటే ఇప్పుడు మేము ఒక ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఒక సంస్థ ఉంటే కదా ఉద్యోగం చేసేది, ఆ సంస్థ కొరకై వీరు శ్రమించాలి. శ్రమిస్తే అప్పుడు సంస్థ ఏం చేస్తుంది, లాభాలు సంపాదిస్తుంది, ఆ లాభాల్లోంచి జీతాలు ఇస్తారు. ఆ కష్టపడి పనిచేసి తద్వారా ఆ సంస్థకు జీతాలు ఇచ్చేటువంటి ఒక సామర్థ్యమును ఎవరు కల్పిస్తారు, అందులో పనిచేసే వాళ్ళే కల్పిస్తారు. అలా వచ్చిన సామర్థ్యం నుంచి తిరిగి ప్రయోజనంగా ఆ సంస్థ నుంచి ఏది పొందాలో అది పొందితే అది యజ్ఞ సిస్టము, యజ్ఞ ప్రసాదము. పది మంది కొరకు మనం ఏది చేసి ఆ పది మంది మంచిలోంచి మనం కూడా ఆ మంచిని పంచుకుంటే అది యజ్ఞ సిష్టం. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. ప్రతి కర్మలో దోషం ఉంటుందండి, ఎవరో ఒకరిని బాధించక తప్పదండి. అయితే యజ్ఞము కొరకు చేసిన కర్మ నుంచి సర్వదోషములు తొలగుతాయి. ఎందుకంటే పది మందిని దృష్టిలో పెట్టుకుని చేశాం కదా. భుంజతే తు అఘం పాపాత్ ఏ పంచత్యాత్మకారణాత్. ఎవరైతే తన కొరకే కర్మలు చేస్తారో, పది మంది నీ దృష్టిలో పెట్టుకుని కాదో, పది మందికి ఏది శుభమో, అందరికీ ఏది శుభమో, లోకానికి ఏది శుభమో అది దృష్టిలో పెట్టుకుని కాకుండా నాకేమొచ్చింది, నేను ఎలా అనుభవిస్తా, నా పని నాకైతే చాలు, మిగతా వాళ్ళు ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్న దృష్టితో కర్మ చేస్తే అఘం పాపాత్ ఏ పంచతి ఆత్మకారణాత్. తన కొరకై మాత్రమే తన క్షేమము, తన సుఖము, తన ఆనందము మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఎవరైతే కర్మ చేస్తారో వారు పాపపు కూడు తింటున్నట్లట. భుంజతే అఘం పాపాత్ పాపపు కూడు తింటంతో సమానమయ్యా. అందుకని నువ్వు పది మంది చేస్తున్నటువంటి దేవతలు ఇత్యాదులందరూ చేస్తున్న సహకారం చేత నీవు నీ శరీరం నిలబడుతూ ఉంటే, నువ్వు పది మందికి నీ దృష్టిలో పెట్టుకుని చెయ్యకపోతే, అంటే యజ్ఞ భావనతో కర్మ చెయ్యకపోతే అది పాపంతో సమానం. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఒక ఆయన ఉంటారు, ఆయన కొంత ఆదాయం వస్తుంది. ఆదాయంలో 90% ఆయన వ్యక్తిగతంగా హాయిగా తాగడానికి వాడుకుని మిగతా 10 రూపాయలు అమ్మగారికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అతను ఏమంటాం, అతను సుఖం చూసుకున్నాడు కానీ కుటుంబ సుఖం చూడలేదు, అది తప్పు అంటాం. తప్పు అంటే ఏంటి, అది పాపముతో సమానము. స్వామి ఏమంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ, నాయనా నీవు అనేకులకు రుణపడిపోతున్నావు, పది మందిని దృష్టిలో పెట్టుకోకుండా నీ భౌతిక సుఖమో నీ ఆర్థిక సుఖమో నువ్వు చూసుకుని ఇతరుల యొక్క కన్వీనియంట్, ఎందుకంటే ఇతరుల నుంచి నీకు రక్షణ వస్తుంది, ప్రేమ వస్తుంది, దానికి రెస్పాన్సివ్గా పది మంది యొక్క వసతి టోటల్ కార్యక్రమం అంతా దృష్టిలో పెట్టుకోకుండా కర్మ నిర్వర్తిస్తే అది పాపపు కూడి తింటున్నట్లు అవుతుందయ్యా. ఇంకో విషయం చూడండి, మరొక విషయం చెప్పుకొస్తున్నారు. అనాద్భవంతి భూతాని. అసలు ఈ జీవులందరూ ఎలా బతుకుతున్నారండి, ప్రకృతిలో ఆహారం తీసుకుని. ఆహారం అంటే కేవలం అన్నం అంటే కేవలం మనం తినే రైసే కాదండి, గాలి కూడా అన్నమే, ఆహారమే. ఈ విధంగా ఇంద్రియాలు ప్రకృతిలోంచి ఆహారాలు తీసుకుంటున్నాం మనం, ఇటు గాలి, అటు నీరు, ఇటు అన్నం, ఇవన్నీ తీసుకుంటున్నాం. అనాద్భవంతి భూతాని, భూతజాలం అంతా కూడా దేనివల్ల బతుకుతున్నాయి, ఆహారం వల్ల బతుకుతున్నాయి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది జీవులకి, పర్జన్యాత్ అన్న సంభవ. చక్కగా మాన్సూన్స్లో వర్షం పడుతోంది కాబట్టి, నేల తడిసింది కాబట్టి, నేల తడిసినటువంటి చోట పంటలు పండుతున్నాయి. ఆ పంటల వల్ల ఈ పొద్దున వస్తుంది కదండి జనవరి, చక్కగా పంటలు వస్తాయి, డిసెంబర్ కోతలు వస్తాయి. ఆ అమ్మవారి దయ వల్ల లోకమంతా సస్యశ్యామలమై చక్కగా పంటలు పండునుగాక, రైతులందరూ సుఖశాంతి ఐశ్వర్య ఆనందములు పొందుదురుగాక. ఇప్పుడు ఈ ఆహారం తయారవుతోంది, ఆహారం ఎవరి వల్ల తయారైంది, వర్షం పడింది కాబట్టి ఆహారం. నేలలో కనుక నీరు ఉండి ఉండకపోతే ఆహారమే తయారయ్యేది కాదుగా. కాబట్టి వర్షం పడడం వల్ల పంటలు పండి మనకు ఆహారం వస్తుంది, ఆ ఆహారం వచ్చింది కాబట్టి మనం బతుకుతున్నాం. యజ్ఞాద్భవతి పర్జన్యో. ఆ వర్షం ఎలా వస్తుంది, ప్రకృతిలో అనేక శక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని అది అలా జరిగేటట్టు చేస్తున్నాయి. సముద్రం తన జలాన్ని ఇస్తోంది, సూర్యరశ్మి ఆ గాలిని ఆ జలాన్ని పీలుస్తోంది, అది మేఘాలు అవుతున్నాయి, ఆ మేఘాలు అనేక ప్రదేశాలకు వెళ్తున్నాయి, అక్కడ వర్షం వస్తోంది, అక్కడ పంటలు పాడి పంటలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రకృతిలో ఒకనక యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది. ఎవరి కొరకు, జీవుల యొక్క క్షేమము కొరకు, ఆహారము కొరకు. ఈ విధంగా ప్రకృతిలో కొన్ని తత్వాలు యజ్ఞభావనతో కర్మలు చేయబట్టి వర్షం వస్తోంది. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞభావనతో కర్మలు చేయటం వల్ల ఎవరు, వాయుదేవుడు సముద్రము, వీళ్ళందరూ చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల ఏమవుతోంది, వర్షాలు వచ్చి అందరం భోజనం చేస్తున్నాం. అటువంటి ఆహారం రావటానికి వెనకాల అనేక దైవీ శక్తులు శ్రమిస్తున్నాయి. యాక్సిడెంట్గా రావట్లే, ఎవడు కప్పుతున్నా వాడు ఎవట్లా, మనం పుడుతున్నామండి. వచ్చేటప్పుడు మనం ఒకటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాం అంటే 5 పుట్ల ఒడ్లే మనం తెచ్చుకుంటున్నామా? ఎక్కడ లభిస్తోంది ఆహారం? ప్రకృతిలో లభిస్తుంది. ప్రకృతి ఆటోమేటికల్లో ఇస్తోందా? అనేక కార్యక్రమాలు జరిగి ఆహారం జరుగుతోంది. వాళ్ళందరూ అనేక దైవీ శక్తులు, దేవతా మహనీయులు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం వల్ల జరుగుతోంది. ఆ దేవతాశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి కోసం చేస్తున్నారు? యజ్ఞ భావంతో, మాకేం వచ్చిందన్న భావంతో కాదు. దీస్ అవర్ డ్యూటీ, వీ హ్యావ్ టు డూ. వాయువు ఎందుకు సర్వే సర్వత్రా ప్రసరిస్తోంది? సూర్యరశ్మి ఒకనక ధర్మం ఉంది, నీరు మీద పడినప్పుడు నీరు పీలుస్తోంది. ఆ ధర్మం ద్వారా నీరుని పీల్చి మేఘాలు క్రియేట్ చేసి ఆ మేఘాలు పయనించి మాన్సూన్స్ ద్వారా అనేక చోట్ల వర్షం పడుతోంది. అంటే ఈ గొప్ప కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం వెనకాల కర్మయోగ దయ ఉంది. కాబట్టి కర్మ చెయ్యను అంటే ప్రకృతి కనుక మనకు కర్మ చేయకపోతే మనకది ఏమయ్యేది? యజ్ఞకర్మ సముద్భవ. ఇంత కార్యక్రమం అంతా జరగటానికి ప్రతివారు వారి వారి పాత్ర, వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు, అలా ప్రకృతిలో అనేక శక్తులు ఆయా పనులు నిర్వర్తించబట్టి మనకు సముద్రము ఇవన్నీ జరగబట్టి ఇంత జీవులందరూ బతకగలుగుతున్నారు. అప్పుడు జీవుడు ఆ కార్యక్రమంలో, ఆ యజ్ఞ కార్యక్రమంలో తన పాత్రగా తాను కూడా చేయాలి కదా. సో కర్మ మనం చేస్తున్నప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము? ఎవరికోసమో కాదు, ఈ యజ్ఞము, సృష్టి యజ్ఞములో మన పాత్ర నిర్వర్తిస్తున్నాం. నిర్వర్తించకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఎవరు శ్రమిస్తే మనం బతుకుతున్నామో వారి శ్రమను మనం ఏమర్చిన వారమై తద్వారా వారికి మనం రుణపడతాం. రుణపడితే ఏమవుతుంది? రుణపడితే ఆ మనం ఆహారం రోజు తింటున్నాం కదండి, తిరిగి కర్మల ద్వారా దేవతా శక్తులను, తదితర జీవశక్తులను మనం అతిథి పూజ, తర్వాత పితృదేవతా యజ్ఞం, ఈ విధంగా ఈ పంచయజ్ఞాలు చేయకపోతే వాళ్ళకి రుణపడి పోయి ఈ దేహం పోయిన తర్వాత మనం అప్పుంటే ఏం చేస్తాం? ఒకళ్ళు రుణపడి ఉన్నాం అనుకో, ఏం చేస్తాం? వాళ్ళ ఇంట్లో గేదగానో ఆవుగానో పుట్టి రుణం తీసుకోవాల్సి వస్తుంది. వీ కాంట్ ఎస్కేప్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నువ్వు కర్మ చేయకుండా నా నేను పొందవలసింది పొందుతానండి, నేను ఇవ్వవలసింది ఇవ్వను అంటే ఈరోజు బాగుంది, రేపు బాగుంది, ఎల్లుండి బాగుంది, ఈ జన్మలు జన్మాంతరాలు తెలిసినటువంటి అవతారమూర్తి చెప్తున్నారు నువ్వు రుణపడిపోతావయ్యా, అంతేగాని నువ్వు తప్పించుకోలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు చూడండి, ఒక గేదె ఉంది, ఆ గేదె మనకు పాలు ఇస్తోంది, ఆ పాలు మనం శుభ్రంగా తాగుతున్నాం, కానీ ఆ గేదె గారు పాలు ఇవ్వకపోతే మనకు కాఫీ లేదు, అంటే ఆ గేదెకి మనం రుణపడి ఉన్నామా? అందుచేత మనం ఏం చేయాలి? వాటికి ఆహారం పెట్టాలి. ఆ గేదెకే మనం ఇస్తామా అంటే ఏదో ఒక జంతువులకు పెట్టాలి. మన ఆహారంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి జంతువులకు వెళ్ళవలెను, ఈ భాగము దేవతలకు వెళ్ళవలను, భిక్షువులకు వెళ్ళవచ్చు, లేక దేవాలయ కార్యక్రమానికి వెళ్ళవచ్చు, లేదా ఒక పవిత్రమైన కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుంటే ఆ పవిత్రమైన కార్యక్రమానికి మనం ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు కార్తీక మాసం ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వీరు మన యాచక స్వాములు వారు అనేక చక్కగా అలంకరించి స్వామిని, అమ్మవారిని అలంకరించి, స్వామిని అలంకరించి మనకు ఎక్కడో ఎంతో ఉత్సాహాన్ని కలగజేస్తున్నారు. అమ్మని చూడగానే మనకు ఆనందం వస్తుంది, స్వామిని చూడగానే ఒక ఆయనకు శివతత్వం అంతా హృదయం అంతా నింపుతోంది. ఇప్పుడు ఈ దేవాలయానికో ఈ కార్యక్రమానికో ఏదో ఒక సహాయం చేయాలి, లేదా మరొక పేదవారికో చేయాలి. ఎవరికో వాళ్ళకి మనం మన కర్మ ద్వారా వచ్చిన ప్రయోజనాలను వాళ్ళతో పంచుకోవాలి. ఎందుకని ప్రయోజనాలు పొందుతున్నాం కాబట్టి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, ఇంకో రహస్యం చెప్తున్నాను నేను. అసలు నువ్వు డ్యూటీ చేయాలి. ఈ డ్యూటీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? హూజ్ ఆర్డర్? పరమాత్మ యొక్క ఆర్డర్. సో నువ్వు కర్మ చేస్తున్నది ఎవరి కోసం? సుబ్బారావు కోసం కాదు, వెంకటరావు కోసం కాదు, పెళ్ళం కోసం కాదు, మౌడు కోసం కాదు, ఇంకోళ్ళ కోసం సార్. పరమాత్మ యొక్క ఆజ్ఞను నువ్వు నిర్వర్తిస్తున్నావు. పరమాత్మ యొక్క ఆజ్ఞను కఠోపనిషత్తులో చెప్తారు, నేనైనా వాయుదేవుడైనా అగ్నిదేవుడైనా సూర్యుడైనా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞకు భయపడి మేమందరము నిర్వర్తిస్తున్నాం అయ్యా. కాబట్టి పరమాత్మకు భయపడి కర్మలు చేయాలి. మన ఫియర్ ఎవరికి? పరమాత్మకి. వాడు అంత మాట అన్నాడు కదా, నేను ఎందుకు చేయాలంటే నష్టపోయేది ఎవరు? వారు కాదు మనం. ఏదో కారణంగా వాళ్ళందరూ కర్మలు చేస్తున్నారు, మనం ఉత్తమ కర్మ చేసి అది పరమాత్మకు సమర్పించాలి అని గుడ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కానీ ఏదో బ్యాడ్ ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు తెప్పి పొడిచారు, నేను ఎందుకు చేయాలంటే మనం ఎవరికి రుణపడి ఉన్నాం? మనం ఎవరెవరి దగ్గర పొందుతున్నామో వారికి రుణపడి ఉన్నాం. అందుకని ఈ చేయవలసిన విద్యుక్త ధర్మం ఉంది చూసావు, పరమాత్మ యొక్క ఆజ్ఞ. మనం పరమాత్మ యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వారం అవుతాం. నువ్వు కర్మను నేను చేయను అంటే యు ఆర్ రిఫ్యూజింగ్ ది కమాండ్ ఆఫ్ ఆల్ మైటీ. పరమాత్మ యొక్క సంకల్పాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. అందుకని సన్యాస యోగంలో చెప్తారు, సన్యాస శాస్త్రంలో చెప్తారు, నువ్వు సన్యాసించదలుచుకుంటే నువ్వు కొన్ని లౌకికమైన కార్యక్రమాలకి సొసైటీకి సంఘానికి సిద్ధపడలేదు. అందుచేత దేవతలు ఊరుకోరు, మేము చెప్పిన అరేంజ్మెంట్ని వీడు అంగీకరించట్లేదు అని బాగా పరీక్షలు పెడతారు. అందుకు అవి తట్టుకోగలిగితేనే ఆ సన్యాసాశ్రమంలో సక్సెస్, లేకపోతే సక్సెస్ కాదు. ఎట్లా పరీక్షలు పెడతారంటే ఏదో ఆహారం వస్తుంది, అమ్మయ్య దొరికింది అనుకుంటారు, ఇంటికి ఎక్కడ దొరికిందో గస్ కింద పడిపోతుంది. ఏదో ఒక పరీక్షలు పెడుతుంటారు, లేదా ఎవరెవరో అవమానిస్తూ ఉంటారు, గడలేస్తూ ఉంటారు. అందుకని సన్యాసులు కూడా ఏం చెప్పారంటే భిక్షాటనంలో ఉన్న ఆహారాన్ని కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని చేపలకి కొన్ని పక్షులకి వారి వారి భాగాలు పెట్టి మిగతా భాగమే మీరు తీసుకోవాలి. 1/5 ఒకరికి, 1/5 ఒకరికి, 1/5 ఒకరికి పెట్టి 2/5 తీసుకోవాలి అని వారికి కూడా నియమాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు వచ్చి లభించే ఆహారంలో వారి వారి విభాగాలు ఇస్తే అప్పుడు మనం వాళ్ళకి రుణబడి ఉండం. ఇది ఈ సమర్ప కర్మ చెయ్యటం, ఈ చక్రంలో కర్మచక్రంలో మనం కూడా పాల్గొనటం, మనం మన ధర్మాలు మనం నిర్వర్తించడం, ఇదంతా దైవ సంకల్పం. దైవ సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. మనం చేయవలసిన పని ఏంటి? ఒక కోడలు అత్తగారికి సేవ చేయవలసి వచ్చింది, ఒక భార్య భర్తకి సేవ చేయవలసి వచ్చింది, లేక ఒక భర్త భార్యకి సేవ చేయవలసి వచ్చింది, లేక ఒక ఆయన వాళ్ళ అమ్మగారికి సేవ చేయవలసి వచ్చింది. ఇదంతా ఎవరి కమాండు? ఆల్ మైటీ ఈజ్ కమాండింగ్ యూ. ఇందులో వారు ఏమన్నారు, వీరు ఏమన్నారు, ఇట్స్ ఆల్ మీనింగ్లెస్. మనం భగవంతుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చింది? అక్షరం నుంచి వచ్చింది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చివరికి నీ సర్వగతమైనటువంటి బ్రహ్మ నువ్వు చేస్తున్న కార్యక్రమాల్లోనే దొరకపుచ్చుకోవాలి. కర్మ ఏ చేయని వాడు సర్వే సర్వత్రా పరమాత్మలా చూస్తాడు? కర్మ చేసి ఆ కర్మ యొక్క ప్రయోజనం ఎవరికి అందిస్తున్నామో వారు పరమాత్మ స్వరూపంగా భావన చేస్తే బ్రాహ్మీ భావన వస్తుంది. అసలు కర్మ ఏ చేయని వాడికి, సమర్పణ చేయని వాడికి ఆ భావన ఎలా వస్తుంది? కాబట్టి కర్మ నువ్వు చేయవలసిందే. ఏవం ప్రవర్తితం చక్రం. ఒక చక్రం ఉందన్నమాట. ఆ చక్రం మనం అంటే దేవతలు కొన్ని కార్యక్రమాల వల్ల మనకు దేహం రక్షించబడి చేస్తారు. దేవతలు మానవులైన మనం మన కొన్ని కార్యక్రమాల ద్వారా వారిని స్ట్రెంగ్థెన్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు దేవతలు అంటే ఏంటండి? 10 మంది కోసం ఉపయోగపడేవాళ్ళు. మనం కూడా 10 మందికి ఉపయోగించే పనుల ద్వారా వారికి సమర్పణ చేస్తాం. ఈ రెండు కలిపి టాలీ అయ్యి ఈ చక్రంలో మనం పొందడం, మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఈ చైను కంటిన్యూ అవ్వాలి. ఇది ఎవరైతే నేను పొందాలి, పొందుతున్నాను, తిరిగి నేను ఇవ్వాలి అన్న భావంతో కర్మను తీర్చిదిద్దుకోడో తన యొక్క కర్మలను స్వధర్మాలను అతను అఘాయ ఇంద్రియారామో ఇంద్రియములకు వశుడై పాపం చేస్తున్నవాడు అవుతాడయ్యా. ఎవరైతే అయితే కర్మలు అందరికీ చేయాల్సిందేనా అంటే ఒక ఎక్సెప్షన్ ఉందయ్యా. కర్మలు చేయవలసిన అవసరం లేని వాళ్ళు ఉన్నారు. ఎవరంటే ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్. ఎవరైతే ప్రపంచం నుంచి మావిడి ఇలా ఉండాలి, మా ఆయన అలా ఉండాలి, లేకపోతే నా పిల్లలు ఇలా ఉండాలి, లేకపోతే నా ఇంటి పక్క వాళ్ళు ఇలా ఉండాలి, ఇంకోళ్ళు ఇలా ఉండాలి అని ఈ ప్రపంచం నుంచి ఏ ఎక్స్పెక్టేషను లేకుండా కేవలము తమ ఆత్మస్వరూపాన్ని చూసి ఆనందపడుతూ తృప్తి పొందుతూ ఉంటారో, ఆత్మ రతిరేవశ్యాత్, ఆత్మయందు రమిస్తూ ఉంటారో, సో వారికి ఇంక వేరే ప్రపంచమే ఒక్కర్లా. వారు ఎక్కడున్నారు? వారు పొందవలసింది పొంది ఆత్మయందు రమిస్తున్నారు. ప్రపంచంలో ఎవరి నుంచి ఏమీ అక్కర్ల వాళ్ళకి. ఆత్మరతిరేవశ్యాత్ ఆత్మతృప్తశ్చ మానవా. ఏ మానవుడైతే తన ఆత్మస్వరూపాన్ని గమనించిన వాడై ఆస్వాదిస్తూ ఉంటాడో, ఆత్మ అంటే అన్ని రూపాలుగా ఉన్నది, ఆత్మ ఎందు రమించేవాడికి ఏమనిపిస్తుంది? ఈ కనబడే అన్ని రూపాలు నేనే కదా అన్న భావన వస్తుంది, అహం సర్వస్య ప్రభో అని. అలా ఆత్మ ఎందు ఎవరు రమిస్తారో ఆత్మతృప్తశ్చ మానవా